చదువుతున్నది భగవద్గీత యథాతథము అధ్యాయం 18 అర్థము భాష్యము చెప్పింది ఏసీ భక్తి వేదాంత స్వామి శిల ప్రభుపాద గారు. సో టుడే ఇస్ దిస్ వన్ పృథక్వేన తు యజ్ఞానం నానా భావాన్ పృథక్ విధాన్ వేత్తి సర్వేషు భూతేషు తజ్ఞానం విద్ధి రాజసం. ప్రతి భిన్న శరీరమునందు భిన్న విధమైన జీవుడున్నాడని తెలుపు జ్ఞానము రజోగుణ సంబంధమైనదని ఎరుంగుము. భాష్యము చెప్పిన వేసి భక్తి వేదాంత స్వామి శిల ప్రభుపాదికి జాయ్. భౌతిక దేహమే జీవుడనియు దేహ వినాశముతో చైతన్యము కూడా నశించుననియు తలంచు భావము రజోగుణ జ్ఞానమని చెప్పబడును. ఈ జ్ఞానమును బట్టి భిన్న విధములైన చైతన్యము యొక్క అభివృద్ధిచే దేహములు ఒకదానికంటే ఒకటి భిన్నములుగా నుండును. అట్లు కానిచో చైతన్యమును ప్రకటించు వేరొక ఆత్మ ఉండదు. దేహమే ఆత్మ, దేహమును మించిన వేరైన ఆత్మ లేదు. అట్టి జ్ఞానమును అనుసరించి చైతన్యము తాత్కాలికమైనది. అట్లు కానిచే జీవాత్మలుండవు. కాని సర్వవ్యాపకము జ్ఞాన సంపూర్ణము అయిన ఆత్మ ఒకటి కలదు. ఈ దేహము తాత్కాలికమైన అజ్ఞానం యొక్క వ్యక్తీకరణము. అనగా ఈ దేహమునందు జీవాత్మ గాని పరమాత్మ గాని లేవను. ఈ భావములన్నీ రజోగుణము వలన పుట్టినని భావింపబడుచున్నది. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వాపదాంతికం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యైవ చ పదితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఇక్కడ రజోగుణంలో జ్ఞానము గురించి కృష్ణుడు వర్ణిస్తూ ఉన్నాడు. ఎవరైతే భిన్న దేహములలో భిన్న వ్యక్తులుంటారు అని అనుకునే వాళ్ళు రజోగుణంలో జ్ఞానాన్ని కలిగిన వారు అని చెప్పి ఇక్కడ చెప్పబడింది. అయితే ప్రభుపాద వారు మనకు వివరిస్తూ ఉన్నారు ఎప్పుడు ఆ విధమైన అవగాహన వస్తుంది మనకి, ఎప్పుడు మనం ఆ విధంగా భావిస్తాము. ఎప్పుడైతే మనము ఈ శరీరంలో ఆత్మ లేదనుకుంటామో అప్పుడు కేవలం వేరువేరు శరీరాలను ఏ విధంగా గుర్తిస్తాం, వేరువేరు శరీరాలను బట్టి మనం వేరువేరు వ్యక్తులను గుర్తిస్తూ ఉంటాం. మనం కూడా ఆ విధంగానే గుర్తిస్తూ ఉంటాం, ఇతని పేరు ఇది, ఇతని ఇది చేస్తూ ఉంటాడు. ఒక వ్యక్తిని ఏ విధంగా మనం వర్ణిస్తాం, ఫోటోను బట్టి. ఫోటోలో ఏముంటుంది, ఆకారం ఉంటుంది. ఆకారం వేరువేరుగా ఉంటే వేరువేరు వ్యక్తులు, అవునా కదా? సో దాన్నే ఇక్కడ వివరించారు. ఆకారాన్ని బట్టి వేరువేరు వ్యక్తులుగా గుర్తించినట్లయితే అది ఆ జ్ఞానము రజోగుణంలో ఉన్నటువంటి జ్ఞానము. అంటే జ్ఞానం రజోగుణంలో ఉండదు, ఆ వ్యక్తి రజోగుణంలో ఉంటే అతని జ్ఞానం ఆ విధంగా ఉంటుంది. సో ప్రస్తుతం మనం చూసినట్లయితే అందరూ కూడా ఈ విధంగానే వ్యక్తులను గుర్తిస్తూ ఉన్నారు. ఆ వ్యక్తి రూపం వేరేగా ఉంటే అతను వేరే వ్యక్తి, రూపం ఒకే రూపం ఉంటే డూప్లికేట్, ఫోటో సేమ్ ఉంటే ఏమంటే ఒకటే వ్యక్తి అంటాం. సో కేవలం మనం వ్యక్తి యొక్క రూపాన్ని బట్టే మనం వ్యక్తుల మధ్య భేదాన్ని గుర్తిస్తూ ఉన్నాము. సో దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, మనం అట్లా గుర్తించినట్టయితే నష్టం ఏమిటి? మనం ఎప్పుడైతే సంపూర్ణమైన సరైన విజ్ఞానం మనకు లేదో, సో దాని వేరే విజ్ఞానం అంటే వేరే జ్ఞానం ఏదైనా ఉన్నప్పటికీ దానివల్ల కొన్ని కష్టాలు వస్తాయి. కేవలం భగవద్ విజ్ఞానం వలన మాత్రమే మనకి ఆత్మకి సంతృప్తి లభిస్తుంది. మిగిలిన ఎటువంటి కలుషితమైన అంటే సత్వగుణంతో కలుషితమైన, రజోగుణంతో కలుషితమైన, తమోగుణంతో కలుషితమైన అది శుద్ధ జ్ఞానము కాదు, ఆరది విశుద్ధ జ్ఞానము కాదు. ఈ రోజున దీనివల్ల మనం అనేక ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తూ ఉన్నాం. ఎప్పుడైతే మనం కేవలం రూపాన్ని బట్టి ఆకారాన్ని బట్టి వ్యక్తుల మధ్య తారతమ్యాన్ని చూపినట్లయితే మనం ఈరోజు అనేక కష్టాలని తెచ్చుకుంటూ ఉన్నాం. దానివలన ఉదాహరణకి నేను ఇండియన్, ఎందువలన నేను ఇండియాలో పుట్టాను కాబట్టి, నేను నల్లవాణ్ణి వాళ్ళు తెల్లవాళ్ళు, సో నేను ఒక రకం ఒక జాతి వాళ్ళు ఒక జాతి, సో ఫైట్, నేను ఇండియన్ వాళ్ళు ఇంకోటి ఫైట్, నేను వేరు వాళ్ళు వేరు. సో శరీరంలో భేదం వల్ల మనం భేదాన్ని చూసినట్లయితే దీనికి తోడుగా శరీరం ఎక్కడ పుడితే ఆ దాన్ని మనం మన జన్మస్థానం అనుకుంటాం. సో కాబట్టి నేను ఇండియన్ ని, మిగిలిన వాళ్ళు వేరే వాళ్ళు. సో కాబట్టి వాళ్ళు వేరే వాళ్ళు, వాళ్ళ ఇంట్రెస్ట్ వేరే ఉంది, మన ఇంట్రెస్ట్ వేరే ఉంది. మనమంతా ఇండియన్స్, మనమంతా తెల్లవాళ్ళు, మనమంతా నల్లవాళ్ళు, మనమంతా తెలుగు వాళ్ళం. ఇటువంటి అనేక విభేదాలకి ఇది దారితీస్తుంది. శరీరపరంగా మనం భేదాన్ని సూచించినట్లయితే అనేక విభేదాలు వస్తాయి. అదే ఆత్మపరంగా మనం అందరం ఒకటే, అందరూ ఆత్మలే. అమెరికన్లలో కూడా ఆత్మ ఉంది, చైనా వాళ్ళలో కూడా ఆత్మ ఉంది, ఆఫ్రికన్లలో కూడా ఆత్మ ఉంది, రష్యా వాళ్ళలో కూడా ఆత్మ ఉంది, జంతువుల్లో కూడా ఆత్మ ఉంది. అప్పుడు అందరూ కూడా మన సోదరులు అవుతారు. ఈ విధంగా ఈ విధమైన సంపూర్ణ విజ్ఞానంతో మాత్రమే మనం విశ్వ సౌభ్రాతృత్వాన్ని నెలకొల్పవచ్చు. ఐక్యరాజ్య సమితిని స్థాపించారు ఎందువలన, కొట్లాట్లు ఆపేయటానికి, యుద్ధాలని తగ్గించాలి అని చెప్పేసి. కానీ అక్కడ మాత్రం రోజు రోజుకి జెండాలు పెరిగిపోతూ ఉన్నాయి. అంటే ఒక్కొక్క దేశాలు రెండు రెండు దేశాలుగా మూడు దేశాలుగా విభజింపబడుతూ ఉంది. జెండాలు పెరుగుతున్నాయి అంటే ఏంటి, ఐక్యరాజ్య సమితి ఫెయిల్ అవుతుందని. ఎందుకు ఫెయిల్ అవుతుంది, రోజు రోజుకి ఈ రజోగుణంలో జ్ఞానం పెరుగుతూ ఉంది. మనం శరీరము, శరీరాన్ని బట్టి నేను వేరు నువ్వు వేరు అని సూచించినట్లయితే ఇంకెప్పటికి మనం సోదరులు అవుతాం. కేవలం ఈ విశ్వ సౌభ్రాతృత్వం కేవలం ఒక్క విధంగానే సాధ్యమవుతుంది. ఎప్పుడు మనం అందరం కూడా సోదరులు అవుతాం, ఎప్పుడు ఎవరిని సోదరులు అంటారు, ఎవరికైతే తండ్రి ఒక్కడే అవుతాడో అతనికి వాళ్ళని సోదరులు అంటారు, అవునా కాదా? ఒకే తండ్రి కొడుకులైతే సోదరులు అంటారు. అంటే మనం అందరం కూడా కృష్ణుని బిడ్డలము అని గుర్తించకపోతే విశ్వ సౌభ్రాతృత్వం నెలకొల్పబడదు. ఎందుకని, మనకు ఉన్న ఆ కామన్ ఫాదర్ని గుర్తించకపోతే మనం ఎట్లా సోదరులు అవుతాం? మనందరికీ ఒకే తండ్రి లేకపోతే మనం ఎట్లా సోదరులు అవుతాం మనం అందరం కూడా? సో ఇది మనం గుర్తించాల్సింది. కృష్ణుడు అహం బీజ పదాపిత, ఆయన చెబుతున్నాడు నేను తండ్రిని. ఎప్పుడైతే మనం ఈ భగవద్గీతని, కృష్ణుని యొక్క విజ్ఞానాన్ని మనం గుర్తిస్తామో అప్పుడు విశ్వ సౌభ్రాతృత్వం సాధ్యమవుతుంది. లేదంటే రోజు రోజుకి గొడవలు పెరుగుతూనే ఉంటాయి, ఫ్లాగ్స్ పెరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ చూస్తూ ఉన్నాం, ఆంధ్రాని కూడా విభజించాలని చెబుతూ ఉన్నారు. ఆల్రెడీ జార్ఖండ్, ఇంకిట్లా కూడా రాష్ట్రాలు, ఇండియాలో కూడా రాష్ట్రాలు పెరుగుతూ ఉన్నాయి. శాస్త్రంలో చెప్పబడింది ఈ విధంగా ఈ యొక్క కొట్లాటలు ఇంకా ఇంకా పెరుగుతూ ఉంటాయి. చివరికి గంగ ఎక్కడైతే ప్రవహిస్తూ ఉందో కేవలం దాన్నే కొంతకాలానికి ఇండియా అని అంటారు. అంటే మిగిలినవన్నీ కూడా ఇండియా నుంచి విడిపడి పోతాయి కొన్నాళ్ళకి. ఎందువలన రోజు రోజుకి ఈ విధంగా శరీరంతో పోల్చుకోవడం పెరిగిపోతూ ఉంది. సో ఈ విధంగా రోజు రోజుకి మనం కష్టాలని, అంటే విభేదాలని పెంచుకుంటూ ఉన్నాం. ఎప్పుడైతే మన శరీరంతో పోల్చుకుంటామో విభేదాలు పెరుగుతాయి. ఎస్, మేము ఈ కులం, మీరు ఈ కులం, మేమంతా తెల్లవాళ్ళం, మీరంతా నల్లవాళ్ళు, మేమంతా ఇంజనీర్స్ అసోసియేషన్, అలాంటి ఇంజనీర్స్ అసోసియేషన్, మీరు ఇంజనీర్స్ కాదు. మనం ఎప్పుడైతే శరీరంతో పోల్చుకుంటామో, మనం శరీరం ఎక్కడైతే పుట్టిందో అది మన జన్మస్థానం అనుకుంటాం. నేను ఏదైతే శరీరంతో కార్యం చేస్తూ ఉన్నానో దాంతో అదే నా వృత్తి అనుకుంటాం, నేనే అది అనుకుంటాం. మీరెవరండి అంటే ఇంజనీర్. అంటే ఏంటి, నేను నువ్వు ఇంజనీర్ అనుకుంటున్నావు. మనం ఆత్మ, కానీ శరీరం ఏదైతే కార్యం చేస్తున్నా దాంతో మనం పోల్చుకుంటూ ఉన్నాం. ఎస్, నేను ఇంజనీర్, నేను డాక్టర్, ఒక డాక్టర్స్ అసోసియేషన్, ఎస్ అదొక అసోసియేషన్, మనమంతా ఒకటి, వేరే వాళ్ళంతా ఒకటి. ఇంజనీర్స్ అసోసియేషన్, ఒక ఇంజనీర్స్ అంతా ఒకటి, వేరే వాళ్ళంతా ఒకటి. సో ఈ విధంగా అనేక రకాల పేర్లతో, అనేక రకాల విభేదాల కారణంగా వాళ్ళు ఒక్కొక్క గ్రూప్ ఫామ్ చేస్తూ ఉన్నారు, సొసైటీస్ ఫామ్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా అలా విభేదాలు పెరుగుతూనే ఉన్నాయి కానీ తరగట్లేదు. దానివల్ల ఏమవుతుంది, కొట్లాటలు పెరుగుతూ ఉంటాయి. మేము వేరు, మీరు వేరు. అదేవిధంగా ఆడవాళ్ళు అంటున్నారు మేము వేరు, మేమంతా ఆడవాళ్ళు, మీరంతా మగవాళ్ళు, మీరు వేరు మేము వేరు, ఉమెన్ లిబరేషన్. ఎప్పుడైతే మనం ఈ శరీర పరంగా చూస్తామో అనేక విభేదాలకి దావతీస్తున్నది. ఎస్, మేమంతా తెలుగు వాళ్ళం, మీరంతా తమిళియన్స్, మీరంతా కర్ణాటక వాళ్ళు, మీరు వేరు మేము వేరు. ఎందుకని, నేను ఇక్కడ పుట్టాను కాబట్టి నాది నా దేశం. వాళ్ళకి అర్థం కావట్లేదు, మళ్ళీ వచ్చే జన్మ మనకి ఎక్కడ పుడతామో తెలియదు. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు ఉమెన్ లిబరేషన్, స్త్రీలకు హక్కులు ఇవ్వండి అని చెప్పేసి, వచ్చే జన్మలో వాళ్ళు మగవాళ్ళు అయిపోతారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? అదేవిధంగా మనం ఈ శరీరానికి ఎక్కువ విలువనివ్వకూడదు. ఎందుకని, ఈ శరీరం మారుతూ ఉంటుంది. మన ఇప్పుడు ఈ శరీరంతో పోల్చుకున్నట్లయితే మన బంధువులు మిత్రులు వాళ్ళకేమైనా కానీ మనకు బాధ వేస్తుంది. మన సోదరులకి లేదా మన తల్లికి మన తండ్రికి మన వీళ్ళందరికీ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే మన ప్రాబ్లమ్స్ గా భావిస్తాం. సో ఆ విధంగా మనకు కష్టాలు వస్తూ ఉంటాయి, మనం చింతిస్తూ ఉంటాం. కానీ మనం అర్థం చేసుకోవట్లేదు, ఈ శరీరము చాలా పరిమితమైంది, మళ్ళీ వచ్చే జన్మలో నాకు మళ్ళీ వేరే ఇంకో సెట్ ఉంటారు, ఇంకో తండ్రి, ఇంకో ఫాదర్, ఇంకో సిస్టర్, ఇంకో బ్రదర్, వాళ్ళంతా వేరు వేరు సెట్ ఉంది. ఈ సెట్ ఈ జన్మలో ఈ సెట్ ఉంది, ఇంకో జన్మలో ఇంకో సెట్ ఉంటుంది. అప్పుడు మనం ఆడవాళ్ళం అవ్వచ్చు, మగవాళ్ళం అవ్వచ్చు, ఇంకొకటి అన్న అవ్వచ్చు, జంతువు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో కాబట్టి మనం ఈ శరీరం గురించే వర్రీ అవ్వకూడదు. శరీరం బట్టి, మన రంగును బట్టి, మన కులమును బట్టి, మన యొక్క తెగను బట్టి, లేదంటే మన భాషను బట్టి, మన దేశాన్ని బట్టి మనం పోల్చుకోకూడదు. ఇండియన్ ఇండిపెండెన్స్, వాళ్ళు ఏమన్నారు, మేము వేరే వాళ్ళ చేత పరిపాలించబడకూడదు, మన స్వతంత్ర పాలన కావాలి అని చాలా కాలం పోరాడారు, ఆల్మోస్ట్ 40-50 ఇయర్స్. అయితే ఏమైంది, బ్రిటిష్ 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 అని సరిపోయిన వాళ్ళు వాళ్ళు బ్రిటిష్ లో పుట్టేశారు. ఎందుకని, కృష్ణుడు ఏం చెబుతున్నాడు, ఎవరైతే మృత్యు సమయంలో దేన్నైతే స్మరిస్తారో వాళ్ళు అక్కడ పుడతారు అని చెప్పేసి. సో కాబట్టి మనం ఇట్లాంటి వాటికి ఇంపార్టెన్స్ ఇచ్చి వాటికి మన చైతన్యం అంతా వాటిలో కనుక నిమగ్నం చేసినట్లయితే మళ్ళా మనకు వచ్చే జన్మ దాని ప్రకారం ఉంటుంది. కాబట్టి మన చైతన్యం దేని మీద మనం దేనికి విలువ ఇచ్చి దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అనే దాన్ని బట్టి మన చైతన్యం అక్కడికి వెళ్తుంది, దాన్ని బట్టి మనం వచ్చే జన్మ ఉంటుంది. కాబట్టి మనం ఏమనుకుంటాం అనేది చాలా ఇంపార్టెంట్. నేనెవరు అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. నేనెవరనేది తెలుసుకోకపోతే నా జీవితాంతం వృధా అవ్వచ్చు. సపోజ్ నేను ఆత్మని, కానీ నేను శరీరం అని జీవితాంతం వెచ్చించాను, అప్పుడు తర్వాత మనకేమవుతుంది, మొత్తం రిజల్ట్ అంతా తారుమారు అవుతుంది. ఎందుకని, ఆత్మ అయితే చేసే పనులు వేరేగా ఉంటాయి, శరీరం అయితే చేసే పనులు వేరేగా ఉంటాయి, చైతన్యం వేరేగా ఉంటుంది, కాబట్టి వచ్చే జన్మ వేరేగా ఉంటుంది. ఎవరైతే ఆత్మ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో వాళ్ళు అనుకుంటారు శరీర పరంగా కార్యక్రమాలు చేసేవాళ్ళు పిచ్చివాళ్ళు అని. ఎవరైతే శరీరం అనుకుంటూ ఉన్నారో వాళ్ళు అనుకుంటారు వీళ్ళేంటి అనవసరంగా హరే రామ హరే కృష్ణ టైం అంతా వేస్ట్ చేస్తున్నారు, భజన చేస్తున్నారు, జీవితాంతం వృధా చేసుకుంటున్నారు అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. మనం చెబుతూ ఉన్నాం వాళ్ళు చూడండి ఎట్లా జీవితాన్ని వాళ్ళు ఎలా వృద్ధం చేసుకుంటున్నారు, కేవలం వాళ్ళు శరీరం అనుకుని ఆ విధంగా పాటుపడుతున్నారు శరీరాన్ని పోషించడానికి. శరీరం పోషించడం అంటే ఎట్లాంటిదంటే నష్టపోయే కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నట్టు. వాళ్ళు చెప్పారు కంపెనీ 2 సంవత్సరాల తర్వాత ఇది నష్టాలు పాలైపోతుందని, కానీ మేము షేర్స్ అనౌన్స్ చేస్తున్నామని. మనమంతా ఎగబడి కొంటా ఉన్నాం, ఎస్ నాకు ఇవ్వండి, నాకు చాలా చీప్గా ఉన్నాయి 10 రూపాయలు అంటని కొనేస్తా ఉన్నారు, కానీ 2 సంవత్సరాలు కూలిపోతుంది అన్నమాట. అదేవిధంగా మనం రోజు కూడా మీరు చూసినట్లయితే కొన్ని గంటల పాటు మన శరీరానికి మనం సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నాం. దానికి తలదూతాం, పౌడర్ రాస్తాం, ఫెయిర్ అండ్ లవ్లీ రాస్తాం, ఇంకోటి రాస్తాం, నెయిల్ పాలిష్ చేసుకుంటాం, నెయిల్ కట్ చేస్తాం. రోజు కనీసం కొన్ని గంటలు వర్క్ చేస్తే గానీ ఈ శరీరం సరిగ్గా ఉండదు. చూడండి ఎంత మెయింటెనెన్స్ కావాలో శరీరానికి, లేదంటే వాసన వచ్చేస్తుంది. ఒకరోజు నిద్రపోతే చాలా ప్రాబ్లం, ఒకరోజు స్నానం చేయకపోతే ప్రాబ్లం, ఏదైనా దానికి ప్రాబ్లం వస్తే దాన్ని సరిగ్గా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి దాన్ని బాగు చేయకపోతే ప్రాబ్లం. ఎంతో టైం మనం చూసినట్లయితే మన టైం అంతా కూడా ఈ యొక్క శరీరాన్ని మెయింటైన్ చేయడం సరిపోతుంది. కానీ ఆ శరీరం ఏమవుతుంది, 100 సంవత్సరాల్లో ఫినిష్, ఇంకా ముందే ఫినిష్ అవ్వచ్చు, ఎప్పుడైనా ఫినిష్ అవ్వచ్చు, అంటే కూలిపోయే కంపెనీ అనమాట. బట్ మనం దానికి మాత్రం రోజు కూడా మన సమయాన్ని మన ధనాన్ని అన్నింటినీ వెచ్చిస్తూ ఉన్నాం, ఎంతైనా వెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాం, అవునా కదా. కాబట్టి ఇదేంటి, ఇది కూలిపోయే కంపెనీ. ఏ రోజైనా అది చేతులు ఎత్తేయచ్చు, ఏ రోజైనా మృత్యువు రావచ్చు. మనం ఏం చేస్తున్నాం? మనం ఈ శరీరం అని కష్టపడుతూ ఉన్నాం. ఎస్, డబ్బులు పెంచాలి, బ్యాంక్ బ్యాలెన్స్ పెంచేయాలి అని చెప్పి చాలా కష్టపడుతున్నాం. ఇల్లు కట్టిస్తూ ఉన్నాం, స్థలాలు కొంటూ ఉన్నాం, పిల్లల్ని పెంచే పోషిస్తూ ఉన్నాం. అయితే మృత్యు వస్తుంది, కమాన్ చలో తీసుకెళ్ళిపోతుంది. అప్పుడు నువ్వు ఎంత అయితే ఖర్చు పెట్టావో అంత ఇక్కడ వదిలేసి వెళ్ళి, వదిలేసి ఇంత కష్టపడిందంత వదిలేసి నువ్వు వెళ్ళిపోవాలి. అంటే ఏంటి, మనం ఎవరి కోసమైతే కష్టపడ్డామో, దేనికోసమైనా కష్టపడ్డామో అవన్నీ ఇక్కడ వదిలేసి నువ్వు వెళ్ళిపోవాలి. ఒక్కడే బ్యాంక్ బ్యాలెన్స్ అన్ని ఇక్కడే వదిలేసేయాలి, అవునా కదా? మనం చూస్తూ ఉన్నాం మృత్యుతో సమయంలో అన్ని ఇక్కడ వదిలేసి మనం వెళ్ళిపోవాల్సి వస్తుంది. కానీ చూడండి, మనం ఎంత అజ్ఞానంలో ఉన్నామో. ఈ కేవలం మనం శరీరం అనుకుని ఈ శరీరం కోసమే పాటుపడుతూ ఉన్నాం, ఈ శరీరానికి సంబంధించిన వారి కోసమే పాటుపడుతూ ఉన్నాం జీవితాంతం, అర్థం చేసుకోకుండా. కానీ ఈ శరీరాన్ని ఒకరోజు వదిలేసి వెళ్ళిపోవాలి, అన్నింటినీ ఇక్కడే వదిలేసి వెళ్ళిపోవాలి. మృత్యువు చాలా భయంకరమైంది. ఎందువలన? సపోజ్ చూడండి, ఎవరైనా వచ్చి అడుగుతారు మీ చెయ్యి నాకు ఇచ్చేసేయండి అని. అనుంటా చెయ్యి, చెయ్యి ఇవ్వటం ఏంటి? నేను 10 లక్షలు ఇస్తానంటే, కానీ మనం చెయ్యి, ఎందువలన? చెయ్యి మనకు చాలా ఇష్టం, ఇది నా శరీరంలో భాగం, చెయ్యి ఇవ్వడానికి మనం. సపోజ్ కాలు ఇవ్వమంటాడు, కాలు ఇవ్వం, చివరికి ఏలు కూడా ఇవ్వనంటాం, గోరు కూడా ఇవ్వనంటాం. ఎందువలన? ఇవన్నీ చాలా ఇష్టం మనకి. నేను ఎంతో కష్టపడి వీటిని రోజు మెయింటైన్ చేస్తాను, ఈ చెయ్యిని, కాలుని, శరీరాన్ని ఎంతో కేర్ఫుల్గా. అయితే మృత్యు వస్తుంది. మృత్యు అంటది నీ చెయ్యి, కాలు, శరీరం అన్నీ వదిలేసిరా, నీ బ్యాంక్ బ్యాలెన్స్, నీ ఇల్లు, నీ ఫ్లాటు, నీ పిల్లలు, నీ వైఫ్, భార్య అందరినీ వదిలేసి వచ్చేయమంటాను. అంటే ఎంత బాధ వేస్తుంది చెప్పండి? చెయ్యి ఇవ్వమంటేనే ఇవ్వనన్నాం, కాలు ఇవ్వమంటే ఇవ్వనన్నాం, చిటికిన వేలు ఇవ్వమంటే ఇవ్వనన్నాం. ఎవరన్నా వచ్చి మన ఫ్లాట్ ఆక్రమిస్తే మనం కోర్టు కేసు వచ్చి, కోర్టు కేసు తీసుకొచ్చి, నవ్వు కోర్టు కేసు వేయరు, గుండాలను తీసుకొచ్చి ఇది చేసి అది చేసి అట్లా అట్లా చాలా కష్టపడతాం. నేను ఇంత కష్టపడి సంపాదిస్తే ఇతను ఆక్రమిస్తాడా అని. మృత్యు ఏం చేస్తుంది? అన్నిటినీ వదిలేసి తీసుకెళ్లిపోతుంది. నేను నీ ఫ్లాటు అన్ని మనం ఏదైతే సంపాదించామో, ఎంతైతే బ్యాంక్ బ్యాలెన్స్ తీసుకొచ్చామో, ఎంతైతే ఈ శరీరాన్ని పోషించామో, అన్నిటినీ ఇక్కడే నువ్వు వదిలేసి నువ్వు వచ్చేయాలంటుంది. కాబట్టి మృత్యు అనేది చాలా భయంకరమైనది. మనం ఒక చెయ్యి కోల్పోతేనే ఎంత బాధపడతాం, కాలు కోల్పోతే ఎంత బాధపడతాం, ఒక కన్ను కోల్పోతే ఎంత బాధపడతాం, ఒక బిడ్డను కోల్పోతే ఎంత బాధపడతాం, భార్యను కోల్పోతే ఎంత బాధపడతాం, మన ఇల్లు కోల్పోతే ఎంత బాధపడతాం, బ్యాంక్ బ్యాలెన్స్ కోల్పోతే ఎంత బాధపడతాం, ఆ బాధ అంతా కలిపితే ఎంత బాధ, అది మృత్యువు. అందుకనే మృత్యువు చాలా భయంకరమైంది. ఇవన్నీ అప్పుడప్పుడు మనకు జరుగుతూ ఉంటాయి మన జీవితంలో. ఎప్పుడైనా మనం ధనాన్ని కోల్పోవచ్చు, ఎప్పుడైనా బిడ్డలను కోల్పోవచ్చు, ఎప్పుడైనా మనం యాక్సిడెంట్లో మన శరీర అవయవాలను కోల్పోవచ్చు. కానీ మృత్యు ఏంటి? అన్ని ఎట్ ఎ టైం, శరీరం మొత్తం, బిడ్డలందరూ, భార్య, మీ ఆస్తి అంతా మొత్తం అన్ని వదిలేసి వచ్చేయాలి. కాబట్టి మృత్యు అనేది చాలా భయంకరమైనది. మన గరుడ పురాణంలో చెబుతూ ఉన్నారు కొన్ని. ఇప్పుడు మనం జనరల్ గా మనం చూస్తూ ఉంటాం పల్లెటూరులో అప్పుడప్పుడు తేలు కొడుతూ ఉంటుంది. తేలు కొడితే ఏం చేస్తారు? జనరల్ గా ఆ బాధ భరించలేక చనిపోతారు. తేలు వలన చాలా విషం ఎక్కువే ఉండదు, కానీ ఆ బాధకి తట్టుకోలేక చనిపోతారు. అట్లాంటిది 44,000 సంథింగ్ లైక్ దట్ నెంబర్. అన్ని తేళ్లు ఒక్కసారి కుడితే ఎంత బాధ ఉంటుందో మృత్యు అంత బాధతో సమానం. అంటే శాస్త్రంలో ఏం జోక్ లేదు, వాళ్ళు నిజం చెబుతారు. సో మనం అంటే చూడండి, దాన్ని అర్థం చేసుకోవాలంటే ఎంత సీరియస్ ప్రాబ్లం మృత్యువు, అంత సీరియస్ ప్రాబ్లం. నేను మర్చిపోయి కామ్గా చక్కగా నిద్రపోతూ ఉన్నాను ఈ యొక్క సంసారం ఒడిలో. అందుకనే సంసార సాగరము అంటారు. అంటే మ్యాటర్ ఈజ్ వెరీ గ్రేవ్, అంటే ఇది సీరియస్ గా ఉండాలి అని. మృత్యు అది ఏంటి? అనౌన్స్మెంట్ లేకుండా వస్తుంది. పోనీ మనకు ముందే టైం ఎవరు ఒక ఇన్న ఇంతకాలాన్ని చనిపోతామని చాలా కొద్ది మందికి అలా తెలుస్తూ ఉంటుంది. సో మరి అంత పరీక్ష, అంత పెద్ద పరీక్ష ఉంటే దానికోసం మనం ఎట్లా ప్రిపేర్ అవ్వాలి? సో మనం శరీరం అనుకుంటే ఈ విధంగా ఈ శాస్త్రంలో చెప్పినటువంటి బాధ మనం అనుభవించాల్సి వస్తుంది. కానీ మనం ఆత్మ అనుకుంటే ఆత్మకి మరణం లేదు, ఆత్మ శాశ్వతమైనది. ఇది కనుక మనం అర్థం చేసుకుంటే మనం మృత్యువుని అధిగమించవచ్చు. మృతి యొక్క తల మీద కాలు పెట్టి నువ్వు ఉన్నత లోకాలకు వెళ్ళొచ్చు, ఆర్ వైకుంఠానికి వెళ్ళొచ్చు. చూడండి ఎంత తేడా ఉందో డెస్టినేషన్లో. ఈ చిన్న అవగాహనలో మార్పు వలన శరీరం అనుకుంటే ఎన్నో కష్టాలతో ఎంతో బాధతో ఈ శరీరాన్ని వదిలి మళ్ళీ ఎప్పుడు శరీరం ఏ శరీరం వస్తుందో తెలియదు. అదే మనం సరిగ్గా అవగాహన చేసుకుని నేను ఈ శరీరం కాదు ఆత్మని అర్థం చేసుకుని ఆత్మకు కావలసిన కార్యక్రమాలు చేసినట్లయితే మనం ఎంతో ఆనందంగా ఈ మృత్యు ఎప్పుడు వస్తుందా, తొందరగా మృత్యు అయిపోతే మనం వైకుంఠ లోకాలకు వెళ్ళొచ్చు అని ఎంతో ఉత్సాహంగా మనం మృత్యువుని స్వీకరించవచ్చు. ఇది తేడా. కానీ ప్రస్తుతం ఏమనుకుంటున్నారు అందరూ, మనం అంతా ఇంతకుముందు నుంచి మనం వివరిస్తూ ఉన్నాం, మనం ఏ విధంగా రూపాన్ని బట్టి అనుకుంటున్నాం. ఒక వ్యక్తి చనిపోయి ఉంటే మనం అంటాం రామయ్య వెళ్ళిపోయాడండి అంటారు. రామయ్య అక్కడే ఉన్నాడు, శవం అక్కడే ఉంది, అయితే రామయ్య వెళ్ళిపోయాడు అంటారు. అంటే ఏంటి, ఎవరు వెళ్ళిపోయారు? శరీరం, మనం చూస్తున్న శరీరం అక్కడే ఉంది. చూడండి ఎంత సింపుల్. మన భాషలోనే మనం సరిగ్గా వివరిస్తే, ఆలోచిస్తే మన భాష ద్వారానే మనం అర్థం చేసుకోవచ్చు మనం ఈ శరీరం కాదు ఆత్మ అని. మనం చూస్తూ ఉంటాం ఎస్ రామయ్య వెళ్ళిపోయాడండి అంటారు. మరి రామయ్య అక్కడే ఉన్నాడు శరీరం అంటే మనం ఆ రామయ్య అనే వ్యక్తిని ఎప్పుడు చూడలేదు అంతే కదా. ఆ వ్యక్తి ఎవరైతే వెళ్ళిపోయాడో అతను ఇక్కడ లేడు, మనం చూస్తుంది ఈ శరీరం. శరీరం అయితే ఉంది కానీ శరీరం రామయ్య కాదంట, రామయ్య వెళ్ళిపోయాడు అంటే మనం చూస్తుంది రామయ్య కాదు. అంటే మనం ఇన్నాళ్ళు అనుకున్న రామయ్య ఇక్కడ ఉన్నాడు కానీ ఆయన రామయ్య కాదంట. అంటే మనం ఇన్నాళ్ళు శరీరం అనుకున్నాం కానీ ఆ శరీరం ఈరోజు ఉన్నా కానీ రామయ్య వెళ్ళిపోయాడు అంటున్నాం. అంటే ఏంటి, మనం ఇంతవరకు ఎప్పుడు రామయ్యను చూడలేదు. రామయ్య ఆ శరీరం లోపల ఉన్న వ్యక్తి ఆత్మ, ఆ ఆత్మ వెళ్ళిపోయింది. సో అంటే ఏంటి, మనం ఎప్పుడు రామయ్య అనే వ్యక్తిని చూడలేదు కానీ మనం అనుకుంటున్నాం ఆ రూపాన్ని రామయ్యగా పోల్చుకుని ఇతనే రామయ్య అనుకుంటున్నాం. ఆ రామయ్య అనే అతని యొక్క శరీరం ఇక్కడ ఉన్నప్పటికి కూడా ఇప్పుడు అంటున్నాం రామయ్య వెళ్ళిపోయాడు అంటున్నాం. చూడండి ఎంత, మనమే సరిగ్గా ఆలోచిస్తే మనకే అర్థమవుతుంది. అంటే ఈ శరీరానికంటే భిన్నంగా ఏదో ఒకటి ఉంది, ఈ శరీరం కంటే ఉన్నతమైనది ఇంకోటి ఉంది. ఇంకా చాలా సింపుల్ గా ప్రభుపాద వారు వివరిస్తూ ఉంటారు. మనం ఏమంటాం, ఇది చెయ్యి అంటాం. ఏమంటాం, నా చెయ్యి, అవునా కదా. నేను చెయ్యి అనం, అవునా కదా. నా చెయ్యి అంటే ఈ చెయ్యి నాది అని, నేను వేరు ఈ చెయ్యి వేరు. ఇప్పుడు నా కారు, నా కారు అంటే ఏంటి, నేను వేరు కారు వేరు, కాబట్టి ఇది నా కారు, నాకు సంబంధించింది కానీ నేను కారు కాదు. అదేవిధంగా నా చెయ్యి అంటే నేను చెయ్యి కాదు, చెయ్యి నాకు సంబంధించింది. నా కాలు అంటే నేను కాలు కాదు, కాలు నాకు సంబంధించింది. నా శరీరం అంటే నేను శరీరం కాదు, ఈ శరీరం నాకు సంబంధించింది. ఎంత సులభంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇంత సులభమైన జ్ఞానం కూడా ఈరోజు ప్రజలు అర్థం చేసుకోలేదు. నా శరీరం అంటాం కానీ నేను శరీరం అనం, అవునా కదా. సో ఈ విధంగా మనం కొంచెం ఆలోచించినట్లయితే మనం అర్థం చేసుకోవచ్చు, నేను ఈ శరీరం కాదు, ఈ శరీరానికంటే ఏదో ఇంకోటి ఉంది. అప్పుడు నేను శరీరం కానప్పుడు నేనెవరు అది ప్రశ్నించాలి. ఇప్పుడు మనం ఏదన్నా, మనం ఇంజనీర్ అంటే ఏంటి, ఇంజనీర్గా పనిచేస్తాడు. కార్పెంటర్ అంటే ఏంటి, కార్పెంటర్ పనిచేస్తున్నారు. అదేవిధంగా నేను ఆత్మ అంటే ఆత్మలాగా పనిచేయాలి, నేను శరీరం అంటే నేను శరీరం లాగా పనిచేయాలి. సో ఇప్పుడు నేను అర్థం చేసుకున్నాను నేను శరీరం కాదు, నేను అంటే సంథింగ్ ఎల్స్, మనకు శాస్త్రం అది ఆత్మ అని చెబుతుంది. సరే నేను ఆత్మ అయితే నేను ఆత్మ పరంగా ఏ విధంగా చేయాలి, ఆత్మ అంటే దానికి ఉండే కార్యక్రమాలు ఏంటి. శరీరం అంటే మనకు బాగా తెలుసు, ఆహారం, నిద్ర, భయము, మైథునం, ఇవి శరీర కార్యక్రమాలు. అవి జంతువులు కూడా చేస్తూ ఉన్నాయి. మరి జంతువులకి ఆత్మకి, జంతువుకి మానవుడికి తేడా ఏంటి? మానవుడు అర్థం చేసుకోగలడు నేను ఆత్మని. మనం ఇప్పుడు ఈరోజు క్లాస్ ఇస్తే ఇక్కడ కేవలం మానవులు ఉన్నారు, ఇక్కడ జంతువులు ఎవరు వచ్చి కూర్చో ఓ భగవద్గీత చదువుతున్నారు మనం వెళ్ళి ఇందామని, ఎందుకని వాటికి ఆత్మ విజ్ఞానం అబ్బదు, అంటే వాటికి అవి నేర్చుకోలేవు. సో కాబట్టి మానవ జీవితం వచ్చినప్పుడు మనం దాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు. కేవలం మానవ జీవితంలోనే మనం అర్థం చేసుకోగలము. మానవ జీవితం ఎలాంటిదంటే, మనం సపోజ్ 15 అంతస్తుల బిల్డింగ్ ఉందనుకోండి, 14 అంతస్తుల బిల్డింగ్ ఉంది, దాంట్లో కొన్నేమో అండర్ గ్రౌండ్ సెల్లార్లు ఉన్నాయి, కొన్నేమో పైన ఉన్నాయి. మనం బయటకు వెళ్ళాలంటే ఎప్పుడు బయటకు వెళ్ళగలం? ఎప్పుడైతే ఆ మధ్య బిల్డింగ్ లో ఎక్కడైతే నేలకి సమాంతరంగా ఉన్న గ్రౌండ్ ఫ్లోర్ లోకి వస్తేనే మనం బయటకు వెళ్ళగలం, అవునా కదా? పైకి కిందకి లిఫ్ట్ యూజ్ చేసుకోవచ్చు, కానీ మనం బయటకు వెళ్ళాలంటే ఏంటి, మనం ఆ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ కి వస్తేనే బయటకు వెళ్ళొచ్చు. అంటే మనం కిందన్నా పైన ఉన్నా లిఫ్ట్ యూజ్ చేసుకున్నాం, మెట్లు యూజ్ చేసుకున్నాం, ఆ గ్రౌండ్ ఫ్లోర్ కి వచ్చి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి బయటకు వెళ్ళగలం. అదేవిధంగా మన ఆత్మ అనేక శరీరాలను తీసుకుంటూ ఉంటుంది, కానీ ఎప్పుడైతే మానవ శరీరం తీసుకుంటుందో అప్పుడే మనం బయటకు వెళ్ళగలం. ఈ యొక్క ఈ భౌతిక బంధనాలని వదిలి మనం ఆధ్యాత్మిక జగత్తుకు ప్రవేశించవచ్చు. దేవతా శరీరాలు లేదంటే ఈ పాతాల లోకాల్లో శరీరాలు లభిస్తే మనం భగవంతుణ్ణి పొందలేము. కేవలం మానవ జీవితంలో మనం భగవంతుని అర్థం చేసుకుని చాలా సులభంగా మనం వైకుంఠానికి వెళ్ళొచ్చు. సో ఈ మానవ జీవితం మనకి అరుదైన మానవ జీవితం మనకు లభించింది. సో దాన్ని మనం ఆత్మకు కావలసిన కార్యక్రమాలని చేస్తూ ఉండాలి. లేదంటే మనం శరీరంతో పోల్చుకుంటే అనేక కష్టాలు, అనేక విభేదాలు. అప్పుడు శరీరంతో పోల్చుకుంటే విభేదాలు ఏంటి? ఇది నా ఫ్యామిలీ, అది వాళ్ళ ఫ్యామిలీ, కాబట్టి మా ఇంట్రెస్ట్ వేరు, వాళ్ళ ఇంట్రెస్ట్ వేరు. మనందరం అనుకుంటున్నాం, మేము ఇప్పుడు సపోజ్ పెళ్లిళ్ళప్పుడు చూస్తాం ఇది, వాళ్ళు అనుకుంటున్నారు మనం ఎంత ఎక్కువ కట్నం తీసుకుందామని, వీళ్ళు అనుకుంటున్నారు ఎంత తక్కువ కట్నం ఇద్దామని. ఎందుకని? వాళ్ళిద్దరు ఇంట్రెస్ట్ సపరేట్. వీళ్ళు అనుకుంటున్నారు మనం ఎంత తక్కువతో వెళ్ళిపోదామని, వాళ్ళు అనుకున్నారు మనం ఎంత ఎక్కువ గుంజుదామని. ఎందుకని? వాళ్ళు అనుకుంటున్నారు చూడండి, వాళ్ళంతా సంబంధాన్ని ఏర్పరచుకోబోయే రెండు కుటుంబాలలో కూడా అంత వ్యత్యాసం ఉంది, అంత విభిన్నాలున్నాయి, ఇంకా మనం వేరే కుటుంబం గురించి ఏం ఆలోచిస్తాం? మనం అనుకుంటున్నాం మన కుటుంబమే మనం, మిగిలిన వాళ్ళంతా వేరే కుటుంబం. సో కాబట్టి వాళ్ళు, వాళ్ళకి నష్టమైనా పర్లేదు, మనకి లాభం రావాలి. సో ఈ విధంగా మనం వాళ్ళ ద్వారా వాళ్ళ పట్ల ద్వేషాన్ని ప్రవర్తిస్తాం. ఓ వాళ్ళకి టీవీ ఉంది, నాకు టీవీ లేదు, వాళ్ళ టీవీ పగిలిపోను కాక, వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం వచ్చేసింది మా అబ్బాయికి ఉద్యోగం రాలేదు, వాళ్ళ అబ్బాయి అమెరికా వెళ్ళిపోయాడు మా అబ్బాయి అమెరికా వెళ్ళలేదు. సో అంటే వాళ్ళది వేరు నాది వేరు, వాళ్ళ భావన వేరు నా భావన వేరు. అంటే వాళ్ళకి ఏదైనా వస్తే నాకు రానట్టు, నాకు అది లేకపోతే మనం ద్వేషాన్ని పెంచుకుంటాం. ఇది శరీర భావన వలన వస్తుంది. శరీర భావన వలన అనుకుంటున్నాం నా తండ్రి ఈయన, నా తల్లి ఈయన, నా భార్య నా సోదరుడు నా సోదరి, వేరే వాళ్ళంతా వేరే వాళ్ళు. అదే మనం ఆత్మ అనుకున్నట్లయితే వాళ్ళు కూడా మన ఫ్యామిలీనే. అప్పుడు వాళ్ళకి ఏదొచ్చినా కానీ మనం బాధపడము, ఎందువలన? అంతా మన ఫ్యామిలీనే, వాళ్ళు కూడా కృష్ణుని బిడ్డలే, సో వాళ్ళు కూడా నా సోదరులే. అప్పుడు మనం ఈర్ష ద్వేషాలు ఇవన్నీ కూడా దూరం అవుతాయి. అప్పుడు మనం ఎవరితోనూ ఫైటింగ్ చేయం, ఎందువల్ల అందరూ మన సోదరులే. చూడండి, ఎన్ని రకాలుగా మనం ఆత్మ అనేది అర్థం చేసుకోకపోవటం వలన, మనం శరీరం అనుకోవటం వలన అనేక ద్వేషము, ఈర్ష్య, కామము, క్రోధము ఇవన్నీ కూడా మనని బంధిస్తూ ఉన్నాయి. వాటన్నిటితో మనం రోజు ఫైటింగ్ చేస్తూ ఉన్నాం, మనం డిస్టర్బ్ అయిపోతూ ఉంటాం, మనకి లాభం నష్టం ఇవన్నీ చూస్తూ ఉన్నాం. మనం బిజినెస్ చేస్తూ ఉన్నాం, బిజినెస్ చేసే అతను ఏమనుకుంటాడు, నాకు లాభం రావాలి. అంటే ఏంటి? ఎవరికో నష్టం రావాలనే కదా. అంటే నేను శరీరం అనుకుంటున్నాను కాబట్టి నేను వేరు అతను వేరు అనుకుంటున్నాం, కాబట్టి అతను మోసం చేసేనా సరే నాకు లాభం రావాలి. అదే మనం ఆత్మ అనుకున్నట్టయితే అందరూ ఒకటే. అఫ్కోర్స్ దేర్ ఆర్ సమ్ డిఫరెన్సెస్ ఇన్ దట్. సో ఈ విధంగా మనం ఆత్మను తెలుసుకున్నట్టయితే చాలా టైం వేస్ట్ అనేది. ఇప్పుడు మనం యాక్చువల్గా మనం శరీరం అనుకుంటే మనం జీవితాంతం వేస్ట్ చేస్తూ ఉన్నాం, ఎందువల్ల శరీరం పరంగా పనిచేస్తూ ఉన్నాం, కానీ చివరికి అదంతా మనం ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. అంటే మనం దీంట్లో ఇన్వెస్ట్ చేసిందంతా వదిలేసి వెళ్ళిపోవాలి. సో అంటే టైం అంతా వేస్ట్ అయిపోయినట్టు. వాళ్ళు ఈ రోజున భగవద్గీత తీసుకోమంటే టైం లేదండి అంటారు, టెంపుల్కి రమ్మంటే టైం లేదండి అంటారు. ఎందుకండి టైం లేదు? మేము చాలా బిజీగా ఉన్నామండి, శరీర బాధ్యతలు చాలా ఉన్నాయి. సో శరీర బాధ్యతతో మనం మునిగి ఉన్నాం, కానీ మనకు ఆలోచించుకోవట్లేదు మనం ఏ రోజైనా ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. ఆత్మ గురించి ఎప్పుడు పట్టించుకోవట్లేదు. దీన్ని ఎలా వివరిస్తారంటే, ఒక పంజరంలో చిలుకను పెట్టి పంజరాన్ని బాగా తోముతూ ఉన్నాం మంచిగా, రోజు పాలిష్ సిల్వర్ పాలిష్, ఆ పాలిష్ ఈ పాలిష్తో చక్కగా, కానీ లోపల ఉన్న పావురానికి మాత్రం ఏమీ ఆహారం పెట్టట్లేదు. ఏమవుతుంది? అది చిక్కి కృషించిపోతుంది. అదేవిధంగా మనం కేవలం శరీరానికే అన్ని చేస్తూ ఉన్నాం, ఆత్మను పట్టించుకోవట్లేదు. సో అందువల్ల ఏం చేస్తున్నారు ఈరోజు? అందరూ కూడా నిరాశ, నిస్పృహలతో, ఫ్రస్ట్రేషన్తో ఈరోజు జీవిస్తూ ఉన్నారు ప్రజలు. ఎందువలన? ఆత్మకి ఆనందాన్ని ఇవ్వట్లేదు. అందుకనే అందరూ కూడా చాలా మనస్పర్ధలతో, ఎన్నో కలతలతో జీవిస్తూ ఉన్నారు. చూడండి, ఎన్ని రకాలుగా మనం నష్టపోతూ ఉన్నాం ఈ మనం ఆత్మ అని తెలుసుకోలేకపోవటం వలన. అంతేకాకుండా ఎవరైతే నేను ఆత్మ అనుకుంటారో వాళ్ళు చేసే కార్యక్రమాలన్నీ భిన్నంగా ఉంటాయి. సో ఇప్పుడు మనం అనుకున్నాం ఆత్మ, ఆత్మ అంటే దాని యొక్క డెసిగ్నేషన్ ఏంటి? భగవంతుని యొక్క సేవకుడు. అంటే ఏం చేయాలి? సేవ చేయాలి. సో వాళ్ళు భగవంతుని సేవ చేస్తూ ఉంటారు. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, భగవంతుని యొక్క నామాన్ని జపిస్తాం, కీర్తిస్తూ ఉంటాం, భగవంతుని సేవిస్తూ ఉంటాం, భగవంతుని స్మరిస్తూ ఉంటాం. ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఎవరైతే వాళ్ళు ఆత్మ అనుకుంటారో వాళ్ళు అనుకుంటారు ఎందుకు వీళ్ళంతా టైం వేస్ట్ చేస్తున్నారని. నేను చూడు ఎంత బిజీగా వర్క్ చేస్తున్నావు, వర్క్ హార్డ్, ఎర్న్ యువర్ లైవ్లీహుడ్ ఆన్ యువర్ ఓన్. మేము శ్రమించి కష్టపడి జీవిస్తూ ఉన్నాం, మేము బాధ్యతాయుతమైన వ్యక్తులం అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. వీళ్ళు చూడండి అంత టైం వేస్ట్ చేస్తూ ఉన్నారు, ఈ జపం చేస్తూ ఉన్నారు, ఇది చేస్తూ ఉన్నారు, అది చేస్తూ ఉన్నారని. అయితే మనకు అర్థమవుతుంది వీళ్ళు కూలిపోయే కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు, బాగా రోజు 24 గంటలు పెడుతూ ఉన్నారు, మొత్తం వాళ్ళకున్నదంతా దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి. అందువల్లనే అప్పుడప్పుడు వాళ్ళు అడుగుతూ ఉంటారు మీ ఇస్కాన్ వాళ్ళు ఏంటి, ఎవరికి పేదలకి దానం చేయట్లేదు, ఎంతసేపు ఈ నామాన్ని చేయమంటున్నారు, అది చేయమంటున్నారు, మందిరాలు కట్టిస్తూ ఉన్నారు, కానీ పేదవాళ్ళకి పంచిపెట్టనండి, వాళ్ళకి మందు ఆదుకోండి, అది ముఖ్యం, కానీ మీరెందుకు ఇట్లాంటివన్నీ చేస్తూ ఉన్నారని. వాళ్ళు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? ఎందుకని? వాళ్ళు శరీర స్థరంలో ఉన్నారు, మనం ఆత్మస్థరంలో ఉన్నాం. అందువలన ఈ కార్యక్రమాలన్నీ వాళ్ళకి తప్పుగా కనిపిస్తాయి. మనకు అర్థమవుతుంది ఆ కార్యక్రమాలన్నీ అవసరం లేదు అని. అది కేవలం డెకరేషన్ టు ఏ డెడ్ బాడీ. మనం మన శవానికి ఎంత బాగా అలంకరిస్తే ఎట్లా ఉంటుందో ఆ విధంగా ఈ శరీరానికి మనం శరీర కార్యక్రమాలే చేస్తూ ఉంటే అది కేవలం దాంతో సమానం. శవానికి ఎవరు అలంకరిస్తారు? మంచి మంచి బంగారు కడియాలు, నెక్లెస్, ఇవన్నీ ఎవరు పెట్టరు శవానికి చనిపోయిన తర్వాత. కానీ మనం చేస్తుంది అది. అంటే ఇది ఈ శరీరము ఆత్మను కనుక గుర్తించకపోతే, ఈ శరీరమే మనం అనుకున్నట్లయితే మనం కేవలం శవానికి అలంకరిస్తుంది అంత సమానం. ఎందువలన? ఇవన్నీ ఉపయోగపడేవి కాదు. సో వాళ్ళు అడుగుతూ ఉంటారు, ఈ విధంగా ప్రశ్నిస్తూ ఉంటారు. వాళ్ళు అర్థం చేసుకోరు ఎందుకు వీళ్ళు ఏమి చేస్తున్నారు, ఎందుకు చేయట్లేదు అని చెప్పి. సో మనం ఇంతకుముందు కూడా చెప్పుకుంటూ ఉన్నాం, ఎప్పుడైనా మనం పిచ్చి హాస్పిటల్కి వెళ్తే అక్కడ వాళ్ళు అరుస్తూ ఉంటారు, ప్రజలారా మీ ఓట్లందరూ నాకే ఇవ్వండి, మీరందరూ నాకు ఓటేసి గెలిపించినట్లయితే నేను ప్రధానమంత్రి అవుతాను, అప్పుడు మీకు అందరికి కూడా ఉచితంగా బియ్యాన్ని నేను పంపిణీ చేస్తాను అని చెప్పేసి. అక్కడ ఎవరు ఉండరు మనం వెళ్ళి చూస్తే. ఎందువలన? అతను అనుకుంటున్నాడు నేను ప్రైమ్ మినిస్టర్ అవ్వబోతున్నాను, ఇట్లా ఎలక్షన్స్ వస్తున్నాయి, వీళ్ళందరూ ప్రజలు. సో మనం చూస్తే ఏమంటున్నాం, నవ్వుతాం, పిచ్చివాడు అతను, అక్కడెవరు లేరు, ఊరికి ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడని. సో డాక్టర్కి తెలుసు ఇతనికి పిచ్చివాడు అని చెప్పేసి, అందువలన అట్లా మాట్లాడుతున్నాడని. మనం వెళ్ళి చెప్పామనుకో అతనికి, ఏ ఏంటయ్యా ఇక్కడ ఎవరు లేరు, నువ్వు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాను అని అంటాడు, నీకేం అర్థం కాదు, నువ్వు పిచ్చివాడు, నీకేం అర్థం కాదు, చూడు వీళ్ళందరూ కూడా నా భాషను వినటానికి వచ్చారు, వాళ్ళందరూ నాకు ఓటేయడానికి సిద్ధమై ఉన్నారు, నీకేం అర్థం కావట్లేదు అంటాడు. అయితే డాక్టర్కి తెలుసు ఇతను పిచ్చివాడని, పిచ్చివాడు అనుకుంటున్నాడు డాక్టర్ పిచ్చివాడని. అదేవిధంగా ఈ శరీర బంధంలో ఉన్న వాళ్ళు అనుకుంటున్నారు వీళ్ళంతా పిచ్చివాళ్ళు, ఇది ఎవరు పిచ్చివారికి ఆనందం, వాళ్ళు హరే కృష్ణ చెప్పిస్తూ ఉంటారు, అది వాళ్ళ పిచ్చి వాళ్ళు అంటారు. మనకు తెలుసు వాళ్ళు పిచ్చివాళ్ళని, డాక్టర్కి తెలుసు పేషెంట్ పిచ్చివాడని. సో మనకు తెలుసు వీళ్ళు శరీరంతో పోల్చుకుంటూ ఉన్నారు అని చెప్పి. కానీ వాళ్ళు అనుకుంటున్నారు మనం పిచ్చివాళ్ళని, పిచ్చివాడు అనుకుంటున్నారు డాక్టర్ పిచ్చివాడని. పిచ్చివాడు అంటే ఎవరు? ఎవరైతే తను ఏదైతే కాదో అది అనుకుంటే పిచ్చివాడు. ఇప్పుడు అతను ప్రైమ్ మినిస్టర్ కాదు కానీ అతను ప్రధానమంత్రి అనుకుంటున్నాడు కాబట్టి పిచ్చివాడు. అదేవిధంగా మనం శరీరం అయితే మన శరీరం అనుకుంటే కరెక్ట్, కానీ మన శరీరం కాదు కానీ శరీరం అనుకుంటే పిచ్చివాళ్ళం, అవునా కదా? మనం ఏదైతే కాదో అది అనుకుంటే మనం పిచ్చివాళ్ళం, అవునా కదా? సింపుల్ లాజిక్. సో ఈ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు, ఈ కార్యక్రమాలు మనం చేయాలి, మనం ఆత్మ దీనికి సంబంధించిన కార్యక్రమాలు చేయాలి. మీరు కనుక జపం మొదలు పెడితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ పక్క వాళ్ళు అంటారు, ఏమయ్యా పిచ్చి పెట్టింది ఏంటి ఈ వయసులో ఏంటి ఇదంతా, ఇదంతా 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చి చేసుకోవాలి, మన ఇంట్లో కూడా ఎవరైనా చేస్తే అట్లా అంటారు. మరి మీకెన్నేళ్ళండి, వాళ్ళు ఆల్రెడీ 60 వచ్చేసినాయి, వాళ్ళు మాత్రం టీవీ చూస్తూ ఉన్నారు క్రికెట్. అంటే ఇది మనం ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయకపోతే అప్పుడేదో ఆటోమేటిక్ గా వచ్చేది, నేను నారాయణ అని సరిపోతా సరిపోయే సమయంలో నేను గుర్తుపెట్టుకుంటాను, ఇప్పుడు అవన్నీ అవసరం లేదు, ప్రస్తుతం నేను కష్టపడాలి చేయాలి అది చేయాలని చెప్తా. మీరు చూడండి ఈ రోజున ఏ ముసలి వాళ్ళు జపం చేస్తూ ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు వాళ్ళు ఎప్పటికి వాళ్ళు జీవితాంతం కష్టపడి కేవలం శరీరం కోసం పనిచేస్తే, మీరు చూడండి ఏ ముసలి వాళ్ళు ఆ విధంగా వర్క్ చేసిన వాళ్ళు ఈ రోజు వాళ్ళు జపం చేస్తూ ఉన్నారు. సడన్ గా అన్ని వదిలేసి కూర్చుని హరే కృష్ణ అని ఎవరు జపం చేస్తున్నారు, మీరు చూస్తూ ఉన్నారు ఎంతమంది ముసలి వాళ్ళని చూడండి, ఎంతమంది ముసలి వాళ్ళు ఈ రోజున జపం చేస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళు రిటైర్ అయిపోయినారు కదా, ఇంకో కొత్త ప్రైవేట్ కంపెనీ అను, ఇంకో ఇంటర్నెట్ అను, ఇంకో ద్వారా డబ్బులు సంపాదించాలను, ఇంకేదో పేపర్లు రాయాలను, ఇంకేదో రీసెర్చ్ చేయాలని తిరుగుతూ ఉన్నారు. నువ్వు రీసెర్చ్ చేస్తే నీ జీవితం రీసెర్చ్ చేయాలనుకుంటే నువ్వు 60 ఏళ్ల తర్వాత కూడా రీసెర్చ్ చేస్తుంటావు, ఈ ఆకులో ఎన్ని కణాలున్నాయి, ఈ పురుగుకి ఎన్ని కాళ్ళున్నాయి, ఈ విధంగా వాళ్ళు సైంటిస్టులు లెక్కేస్తూ కూర్చున్నారు, వాళ్ళ జీవితాన్ని అట్లా లెక్కేస్తూనే ఉంటారు, వాళ్ళు ఎప్పటికీ ఆపరు. ఇదేదో సడన్ గా అప్పుడు స్విచ్ మన లైట్ స్విచ్ ఆఫ్ చేస్తే ఆగిపోయినట్టు, స్విచ్ చేస్తే లైట్ వేసినట్టు అట్లా ఏం సడన్ గా మన చైతన్యం మారదు. ఎవరైతే ఎంతసేపు ఒక వ్యక్తి ఉన్నాడు అతను చాలా తిసినారి లోభి, అతను ఎప్పుడు తీసుకోవడమే కానీ ఇవ్వడం తెలియదు, అతను మంచి బిజినెస్ మ్యాన్. సో అతను బాగా ఏజ్ అయిపోయింది. సో కొడుకులు అన్నారు ఇక ఇప్పుడు సమయం అయిపోయింది, నువ్వు చక్కగా తీర్థయాత్ర చేసి జీవితాన్ని గడుపు అని చెప్పి, మేము బిజినెస్ చూసుకుంటామని. సో వాళ్ళు బిజినెస్ చూసుకుంటున్నారు చక్కగా. సో ఆయన వెళ్ళమన్నారు కానీ ఆయన వెళ్ళట్లేదు, ఎంత ఈ బిజినెస్ చేద్దాం ఆ బిజినెస్ చేద్దామని ఆలోచిస్తూ ఉన్నారు. ఇలా లాభం లేదని ఒక సాధువుని పిలిచారు, ఆయన చెప్పారు ఎట్లయినా సరే మా తండ్రిని కొంచెం భక్తుని చేయండి, జీవితం వృధా అయిపోయేట్టు ఉంది అని చెప్పారు. ఆయన సాధువు కూడా చాలా సార్లు ప్రయత్నించాడు, ఒక సంవత్సరం తిప్పుకొచ్చేవాడు, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత అదే అన్నాడు, బిజినెస్ ఎంత సంపాదించారు, ఎంత అయింది, ఎంత ఎంత ఖర్చు పెట్టారు, ఎంత పెంచారు బిజినెస్, ఇవి ఆలోచిస్తూ ఉండేవాడు. ఇక ఫైనల్ గా ఆయన కాశీకి తీసుకెళ్లాడు, కాశీకి తీసుకెళ్తే అక్కడ శ్మశాన ఘాటానికి తీసుకెళ్లాడు, అక్కడ శవం మండుతూ ఉంది. శవం మండుతూ ఉంటే ఈయన చూసి లభోదీబో అని ఏడవటం మొదలు పెట్టాడు. అప్పుడు అనుకున్నాడు సాధు, అమ్మయ్యా ఇప్పటికన్నా అర్థం చేసుకున్నాడు, మనం అందరం చివరికి చనిపోయే వాళ్ళమే, ఇప్పటికన్నా ఈ ఆత్మ గురించి ఆలోచించాలని ఇతను ఆలోచిస్తాడు అని చెప్పేసి సాధు అనుకుంటూ ఉన్నాడు. సో అడుగుదాం ఎందుకు ఏడుస్తున్నాడు అడుగుదాం అని చెప్పి అడిగాడు, ఏమి నాయన ఎందుకు ఏడుస్తున్నావు, ఇప్పటికన్నా అర్థమైందా జీవితం ఎంత క్షణభంగురము అని చెప్పేసి ఆయన అన్నాడు, నేను నాకు ఈ విషయం ముందు తెలియదు, ప్రతి వాళ్ళు చనిపోవాల్సిందే, అందరూ చనిపోతారు, ఆయన చనిపోయినప్పుడు అందరినీ ఈ విధంగా తగలబెడుతూ ఉంటారు, దానికి చాలా కట్టెలు కావాలి, నాకు ఈ విషయం తెలియక నేను బట్టల వ్యాపారం చేశాను, నాకు ఇది ముందే తెలుసుంటే కట్టెల వ్యాపారం చేసేవాడు నేను, అది నేను తెలుసుకున్నాను అందుకు నేను ఏడుస్తూ ఉన్నాను, నేను ఎందుకు కట్టెల వ్యాపారం చేయలేదా అని. ఈ విధంగా మనం ఏదైతే ఆలోచిస్తూ ఉంటామో జీవితాంతం చివరి కాదు కాశీకి వెళ్ళినా కానీ అదే ఆలోచిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఇంకో అతను, అతను ఎప్పుడు కూడా ఇవ్వటమే తెలుసు, అతను తీసుకోవటమే తెలుసు ఇవ్వటం తెలియదు. సో ఒకసారి అతను పడవలో ప్రయాణిస్తూ ఉన్నాడు. సో చాలా మంది ఉన్నారు, కొంచెం ఎక్కువ మంది ఉండటం వల్ల పడవ కొద్దిగా అటు ఇటు కదులుతూ ఉంది. సో ఆయన డబ్బులు తీసి లెక్కేసుకుంటూ ఉన్నాడు, పొరపాటున ఒక పావలా పడిపోయింది నీళ్ళల్లో, ఓ నా పావలా అని చెప్పేసి దూకేశాడు. దూకిన తర్వాత అతను తెలిసింది అతనికి ఈత రాదు అని. సో అది చూసిన వాళ్ళు పడవ చూసిన వాళ్ళు అలా చెయ్యి ఇచ్చి నా చెయ్యి ఎందుకో అన్నాడు, చెయ్యి ఎందుకో నేను లాగుతానని. ఆయనకి ఎప్పుడు తీసుకోవడమే తెలుసు కానీ ఇవ్వడం తెలియదు చెయ్యి. సో ఇలా అరుస్తూ ఉన్నాడు, నువ్వు మునిగిపోతున్నావు చెయ్యి ఎందుకు నేను లాగుతావు అని చెప్పేసి. అతను చెయ్యవట్లేదు. పక్కన ఆయన చెప్పాడు, ఆయన మా ఊరు ఆయన అండి, ఆయనకి ఎప్పుడు ఇవ్వటమే కానీ తెలియచే, ఆయనకి తీసుకోవటమే కానీ ఇవ్వటం తెలియదు, మీరు చెప్పండి నా చెయ్యి తీసుకో అని, అప్పుడు తీసుకుంటాడని. సో ఆయన నా చెయ్యి తీసుకో అన్నాడు, అప్పుడు టక్మన్ చెయ్యి తీసుకున్నాడు. ఈ విధంగా మన చైతన్యం ఏ విధంగా అయితే మనం కల్టివేట్ చేస్తాము జీవితాంతం, ఆ విధంగానే మన జీవిత అంతంలో కూడా చైతన్యం ఉంటుంది. సో కాబట్టి ఇప్పటి నుంచి మనం కల్టివేట్ చేసుకోబోతే, నేను ఆత్మని, ఆత్మకు కావాల్సిన కార్యక్రమాలు చేయకపోతే అప్పుడేదో సడన్ గా వచ్చేది మార్పు. కాబట్టి ఇప్పటి నుంచి మనం చాలా జాగ్రత్తగా, ఎంతో కేర్ఫుల్ గా, మనం ఆత్మ ఈ శరీరం కాదు, శరీర యొక్క అవసరాలను ఏ విధంగా ఆత్మకి కావాల్సిన అవసరాలతో జోడించి ఏ విధంగా మనం దీని యొక్క లబ్ధిని పొందొచ్చు, భగవత్ కార్యాలు ఏ విధంగా చేయొచ్చు ఈ శరీరంతో. అయితే చూడండి, మనం శరీరం కాదు, కానీ ఈ శరీరం మనకు కావాలి. ఎందుకు? భగవత్ కార్యాలు చేయడానికి. ఈ శరీరం మన పరికరం, మానవ శరీరం చాలా ఉత్తమమైన పరికరం. ఈ పరికరాన్ని మనం సరిగ్గా యూటిలైజ్ చేసుకుని మనం భగవంతుని ప్రసన్నం చేసుకోవచ్చు. కాబట్టి ఈ మానవ జీవితం చాలా విలువైంది, ఈ శరీరం చాలా ఉన్నతమైన పరికరము, దీన్ని మనం చక్కగా ఉపయోగించుకున్నట్లయితే ఈ భవసాగరాన్ని దాటవచ్చు. భవసాగరాన్ని దాటాలంటే ఏం కావాలి? మన సొంత ప్రయత్నంతో చేస్తే మనం ఈదలేము సాగరాన్ని. ఎట్లా ఎవరైనా ఎంత గజ ఈతగాడైనా సరే సాగరాన్ని ఈదలేడు, అవునా కదా? చిన్న నది అంటే దాటేయగలరు, కానీ సాగరాన్ని ఎవరు ఈదగలరు? సో కాబట్టి ఇది భవసాగరం, అంటే మన సొంత శక్తితో మనం ఈదలేము. సో దీన్ని ఈదటానికి మనకు ఒక పడవ కావాలి. అదే ఇది ఈ మానవ జీవితం. మానవ జీవితం ఒక పడవ లాంటిది. సో పడవ ఉంటే సరిపోదు, ఎటు వెళ్ళాలో తెలియాలి, ఏది ఒడ్డో తెలియాలి. సో దానికి మనకి కెప్టెన్ కావాలి. ఎవరైతే తెలిసినా ఒక కెప్టెన్ కావాలి. ఆ కెప్టెన్ మనకి గురువు రూపంలో మనకి కావాలి. సో గురువు ఉన్నట్లయితే, మనకి పడవ ఉన్నట్లయితే మంచి శాస్త్రం. శాస్త్రం ఎటువంటిది? మంచి వాతావరణం, చక్కగా గాలి వీస్తుంది. మనం ఎటువైపు వెళ్ళాలో అటువైపు గాలి వీస్తుంటే చాలా సులభంగా మనం దరి చేరవచ్చు. సో అటువంటి మహత్తరమైన మనకు అవకాశం ఉంది, దీన్ని మనం వినియోగించుకుని మనం ఈ భవసాగరాన్ని దాటాలి. లేదంటే కేవలం 44,000 తేళ్లు ఎట్లయితే కుడుతున్నాయో అటువంటి బాధను మనం పొందాల్సి వస్తుంది, మనం దాన్ని చవిచూడాల్సి వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ కొన్ని తేళ్లు కుడుతూ ఉన్నాయి, మన ఆస్తి పోతూ ఉంది, పిల్లలు పోతూ ఉన్నారు, ఎన్ని చిన్న చిన్న తేళ్లు కుడుతూ ఉన్నాయి, అవి మనకు పెయిన్ ఇస్తూ ఉంటాయి. కానీ అప్పుడు అన్ని తేళ్లు ఒకసారి కుడుతాయి. సో మనం ఆలోచించాలి, ఎంత తీవ్రంగా నేను ఈ భగవత్ కార్యక్రమాలు చేయాలి, ఎంత తొందరగా నేను భగవంతుని ప్రసన్నం చేయాలి. సో ప్రభుపాద వారు చాలా సులభంగా మనకి ఈ అవకాశాన్ని ఇస్తున్నారు, ఆయన పుస్తకాల ద్వారా, ఆయన గైడెన్స్ ద్వారా, ఈ యొక్క ఉద్యమం ద్వారా ఈ మందిరాలను ఏర్పాటు చేసి. మనం ఆల్రెడీ ఇక్కడికి వచ్చాము కాబట్టి ఇప్పుడైనా సరే మనం దీని యొక్క పూర్తి ఫలితాన్ని పొందాలి, లేదంటే మన జీవితం ఊరికనే వృధా అయిపోతుంది. అప్పుడు మనం అరే నాకు తెలియలేదు ఇది కంపెనీ ఊడిపోయేదని, నేను ఇన్వెస్ట్ చేశాను మొత్తం అని చెప్పేసి అప్పుడు మనం లభోదీపో అంటే ఉపయోగం లేదు. సో కాబట్టి సమయం ఉండగానే మనం సరిదిద్దుకోవాలి. సో వీలైనంత త్వరగా మనం దీన్ని అర్థం చేసుకుని సరిదిద్దుకున్నట్లయితే మనం అంత తొందరగా ఆనందాన్ని పొందవచ్చు, ఈవెన్ ఈ శరీరంలో కూడా. హరే కృష్ణ. నేను ప్రశ్న ఉంటే అడగచ్చు.
శుభ్రం కదా ఇది?
ఓకే.
అయితే క్షత్రియులు అందరు కూడా ఈ ప్రకారంగానే ఆలోచిస్తూ ఈ కేటగిరీలోనే వస్తారా?
రజోగుణం అంటే క్షత్రియుడు కాదు. రజోగుణం ప్రామినెంట్ గా ఉంటే క్షత్రియ లక్షణాలు వస్తాయి. బట్ ఈ రోజు కలవు శూద్ర సంభవ తమోగుణం అంతా, రజోగుణం కూడా కాదు. ఈ రోజు ఈవెన్ మనం నెక్స్ట్ వచ్చే వారంలో డిస్కస్ చేస్తారు, మనం తమోగుణంలో ఉన్నాం. కలవు శూద్ర సంభవ. సో ప్రస్తుతం క్షత్రియులు లేరు, ఎవరు లేరు, కేవలం శూద్రులే ఉన్నారు. మనం తమోగుణంలో ఉన్నాం.
ఇప్పుడు మన పాండవులు కూడా క్షత్రియుడు కదా, వాళ్ళు కూడా ఈ ప్రకారంగానే ఆలోచించే వాళ్ళు కాదు కదా మరి?
ఓకే. సో ఇక్కడ ప్రశ్న ఏంటంటే, మరి పాండవులు క్షత్రియులు కదా, వాళ్ళు కూడా ఈ విధంగానే ఆలోచించి ఉండొచ్చు కదా? నో, వాళ్ళు క్షత్రియులు అయినప్పటికీ వాళ్ళు రాజర్షులు, వాళ్ళకి గురువు ఉన్నాడు, వాళ్ళకి శాస్త్రం తెలుసు, వాళ్ళు కృష్ణుని పూజించాలని తెలుసు. సో అట్లాంటప్పుడు వాళ్ళు కేవలం వాళ్ళు క్షత్రియులు కాదు, వాళ్ళు భక్తులు. భక్తులు అయి ఉండి క్షత్రియ ధర్మాన్ని నిర్వహిస్తూ ఉన్నారు, క్షత్రియులుగా జీవిస్తూ ఉన్నారు. సో అదేవిధంగా మనం కూడా ఈ శాస్త్ర పరిజ్ఞానంతో మనం కూడా క్షత్రియులుగా జీవించవచ్చు, కానీ భక్తులుగా జీవించవచ్చు. భక్తులుగా క్షత్రియ ధర్మాన్ని నిర్వహిస్తున్నారు వాళ్ళు. అంటే ఏంటి, దుర్యోధనుడికి అర్జునుడికి తేడా ఏంటి? దుర్యోధనుడు ఏమనుకుంటున్నాడు, నా స్వార్థం కోసం రాజ్యం కావాలి. అర్జునుడు ఏమనుకున్నాడు, కృష్ణుడి కోసం రాజ్యం కావాలి. సో అప్పుడు అర్జునుడు భక్తుడు అవుతాడు, దుర్యోధనుడు అభక్తుడు అవుతాడు. అది ఇంపార్టెంట్. సో మనం క్షత్రియుడైనా శూద్రుడైనా బ్రాహ్మణుడైనా ఏదైనప్పటికీ కూడా మనం భక్తుడైనట్లయితే అది ఉత్తమమైన పొజిషన్. భక్తుడికి అన్నీ తెలుసు, కానీ అతను భక్తుడైనప్పటికీ కూడా ఏదో ఒక కార్యాన్ని భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు చేయడానికి భగవంతుడి సేవలో ఏదో ఒక దాన్ని తీసుకుంటాడు. మనకి ఎలా తెలుసు, ఓకే పాండవులకి ఏంటి తెలుసా లేదా? ఎందుకని, ఎప్పుడైతే కృష్ణుడు అంతర్ధానం అయ్యాడని తెలిసిందో ఇమీడియట్ గా ఏం చేశారు, రాజ్యాన్ని వదిలేసి ఉత్తరానికి వెళ్ళిపోయారు. అంటే వాళ్ళు శరీరాన్ని చాలించడానికి వెళ్ళిపోయారు. అంటే వాళ్ళు జీవించింది ఎందుకు, కృష్ణుని ప్రసన్నం చేయడం కోసం. కృష్ణుడు లేడు కాబట్టి ఇంకా ఈ జీవితం ఎందుకు? అదే వాళ్ళు శరీరం అనుకున్నట్లయితే వాళ్ళు అనుకునేవాళ్ళు, అరే రాజ్యం ఎందుకు పోతుంది, మనం ఎందుకు వదిలేయాలి రాజ్యం, చనిపోయే వరకు రాజ్యంతో ఉందాం, ఆనందం అనుభవిద్దాం. కానీ వాళ్ళు అంత రాజ్యం అంత పోరాడి మొత్తం గెలుచుకున్నారు, మొత్తం ఇది భూలోకాన్ని మొత్తాన్ని గెలుచుకున్నారు, దాని అంతాన్ని తృణప్రాయంగా వదిలేసి ఆయన ఎప్పుడైతే విన్నారో కృష్ణుడు లేడని వాళ్ళు వెళ్ళిపోయారు. దాన్ని బట్టి ఏంటి, వాళ్ళ జీవితాంతం ఎప్పుడు వాళ్ళ రాజ్యాన్ని కోరుకోలేదు. జీవితాంతం వాళ్ళు కృష్ణుడి కోసమే జీవించారు, చివరిగా కృష్ణుడు లేకపోతే మొత్తం వదిలేసి వెళ్ళిపోయారు. సో దాన్ని బట్టి వాళ్ళు భక్తులు కాబట్టి వాళ్ళకి సరైన అవగాహన ఉన్నది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే.